गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोः पदम् मन्त्रमूलं गुरोर्वाक्यं मुक्तिमूलं गुरोः कृपा। ॐ श्रीगुरुभ्यो नमः। सर्वेभ्यो महाभक्तेभ्यो नमः। ప్రప్రథమంగా శబ్దాలన్నిటికీ మూలమైనటువంటి శబ్దంలో ఉన్న నిశ్శబ్దంలో ఉన్నటువంటి శబ్దమే మహాత్ముల తపస్సుల ద్వారా మనకి అందించిన ప్రప్రథమమైనటువంటిది ఓంకారం అనేటువంటిది. అసలు ఏ శబ్దానికైనా మన పెద్దలు మహాత్ములు మనకు అందించినవన్నీ తర్వాత తర్వాత వచ్చినవే కానీ ప్రప్రథంగా మనకి మహాత్ముల ముఖస్థుగా ప్రవహించింది ఏమిటి అంటే వారు తపస్సుకై వెళ్ళి నిశ్శబ్దంలో ఉన్న శబ్దబ్రహ్మ ఏది అంటే ఓంకారమే. ఆ ఓంకారాన్ని వారందరూ గుర్తించిన తర్వాత నాదోపాసన చేస్తూ నాదోపాసనలో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి సృష్టికి మూలమైనటువంటి దాన్ని అందులోంచి తీసుకున్నారు వాళ్ళు. దాన్ని ఏమని వచ్చింది మనకి అని ఏకాక్షరం నుంచి తర్వాత దాని నుంచి ఆ ఊమ అనేటువంటివి మూడు ఉద్భవించాయి. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి వాళ్ళు బయట నుంచి రాలేదు, మనకి ఏ శబ్దమైతే వినవచ్చిందో ఆ వినిపించిన శబ్దంలోంచే ఏంటంటే ఓం ఇతి ఏకాక్షరం, అందులోంచే అకార ఉకార మకార అనేటువంటి మూడు, అకార బ్రహ్మ ఉకార విష్ణు మకార మహేశ్వర అని మళ్ళా అందులోంచి అక్షరంలో ఏకాక్షరం నుంచి త్రియక్షర సంబంధాన్ని మనకు అందులోంచి శబ్దపూర్వకంగా మనకి గుర్తింప చేస్తూ సృష్టికర్త స్థితికర్త లయకర్త అయినటువంటి ముగ్గురు భిన్నంగా లేరు, అంటే ఆ అక్షరాలలోనే ఇమిడి ఉన్నారు, అంటే నిశ్శబ్దంలో ఉన్న అనంతమైన శబ్దంలో మనకి సృష్టి బయట నుంచి వచ్చేది కాదు, ఎక్కడికో పోయేది కాదు, ఎక్కడి నుంచి వస్తుందో మళ్ళా అందులోనే లయించిపోతుంది. మొన్న మనం ఇక్కడే చెప్పుకున్నట్టున్నాము, సముద్రంలోంచి నీరు ఆవిరయ్యి మేఘాలు తీసుకుని మేఘాలకి ఆవిరిగా నీరు ఎందుకు మారింది? మేఘాల మధ్యలో ఉన్నటువంటి సూర్యుని యొక్క వేడికి, వేడి ద్వారా సముద్రంలో ఉన్నటువంటి నీటిని ఇది గ్రహించింది, అది తాగల వేరుగా కనిపించల, మేఘాలు ఆ వేడి చేత నీటిని గ్రహించాయి. నీటిని గ్రహిస్తే అవి మేఘాలుగా మారాయి. మీరు వినుంటారేమో నీటి మేఘాలు వేరు, నీరు లేనటువంటి మేఘాలు వేరు పైన క్లౌడ్స్లో. ఎందుకంటే నీటి మేఘాలు ఎక్కడైతే ఉంటాయో అవి పూర్ణంగా నీలిరంగుతో ప్రకాశిస్తుంటుంది, భారంగా ఉంటుంది, గాలి ఎప్పుడైతే వీస్తున్నప్పుడు మేఘాలు కదులుతూ ఉంటాయో, నీటితో ఉన్నటువంటి మేఘాలు అవి బరువుగానే సాగుతూ ఉంటాయి. గాలికి సాగినటువంటి మేఘం అది కొంత లెక్క ఎక్కడికి వెళ్తుందో తెలియదు, మన మీద కూడా రావచ్చు. వర్షం పడుతుంది అనుకునే లోపల ఒక గాలి వచ్చి ఆ మేఘాన్ని ఇంకో చోటే తీసిపోతుంది. ఎక్కడైతే ఆ మేఘాలకి ఒక చల్లని గాలి తాకుతుందో, ఆ చల్లని గాలిలోనే ఆ మేఘం మొదలవుతుంది. మేఘం కురుస్తుంది, వర్షం అవుతుంది. అది ఇక్కడ కురుస్తుంది, ఇక్కడ కురవదని అక్కడ దానికి నియమం ఏం లేదు. ఆ కురిసినటువంటి నీటిని ఎక్కడ పడుతుంది అంటే కింద ఎందులో పడుతుందో దాని పాలు అవుతుంది. సముద్రంలో పడితే నీరు, నదిలో పడితే నీరు, నీటి పాలు అవుతుంది. కొండల మీద వెళ్తే కొండ మించి సెలయేరు అవుతుంది. ఇసుక మీద పడితే ఇసుక పాలవుతుంది. ఏమండి, ఆ నీరు అలా పడిపోయినటువంటిది ఆ వాటికి అవి గ్రహించేవి కొన్ని అయితే, కొండల మీద సెలయేర్ల మీద వాటి పడినటువంటి నీరు చిన్న చిన్న కాలువలుగా మారి అది నదీ ప్రవాహంలోగా కలిసి ఆ నదులు ప్రవహించి ప్రవహించి తన చెలియలు గట్టైనటువంటి సముద్రంలోకి వెళ్ళేసరికి ఇంకా వేగాన్ని పుంజుకుంటూ పుంజుకుంటూ దాని వేగాన్ని పరిగెడుతూ పరిగెడుతూ ఎక్కడ కలిసిపోతుంది? తిరిగి సముద్రం. ఎక్కడి నుంచి బయలుదేరింది ఆ నీరు? తిరిగి మళ్ళీ ఎక్కడికి చేరుకుంది? ఇప్పుడు ఇన్ని సెలయేర్లు నదులుగా మారినటువంటి ఒక పేరు కలిగినటువంటి నది సముద్రంలో కలిసేసరికి సముద్ర రూపాన్ని పొందింది. సముద్ర నీటికి ఉన్నటువంటి టేస్ట్ వచ్చింది, సముద్ర నీరు రంగు వచ్చింది దానికి. ఇక్కడ ఈ నదికి ఉన్నటువంటి పేరు కానీ, నదికి ఉన్నటువంటి తీపి కానీ, ఏమంటే గంగానది కానీ, గోదావరి కానీ, కృష్ణానది కానీ, ఏ నది అయినా పెద్ద పెద్ద నదులు మళ్ళీ తిరిగి సముద్రంలో కలిసేసరికి సముద్ర రూపాన్నే పొందుతున్నాయి. కానీ తిరిగి ఇంతవరకు దాని నుంచి విడగొట్టిన వాళ్ళు కానీ తీసిన వాళ్ళు కానీ లేరు. దాన్ని చెప్పారు మహాత్ములు, శాస్త్రం తెలియజేస్తుంది. అది విడగొట్టేది కాదు కలిసిన తర్వాత. అలాగే ఏది ఇక్కడ సృష్టి అంతా కూడా భగవంతుని నిర్ణయం మేరకు మొదలైనటువంటి సృష్టి. ఎక్కడెక్కడో ఏమనానలకో ఎవరెవరమో ఏంటేంటో ఎక్కడెక్కడో సృష్టికి వచ్చి సృష్టిలో మనకున్న వాసనలు పూర్వం నుంచి చేసుకొస్తున్నటువంటి కర్మల ప్రకారము మన అనుభవం దాన్ని బట్టే ఉంటుంది మనకి. అంటారు కదా, మనం చేసుకునే కర్మ ఒకటి చేసుకొని గొప్ప ఫలితాన్ని పొందమంటే ఎలా పొందుతాము? అందుకని మన కర్మలు ఎలా చేసుకొచ్చామో, ఏవి వెంట పెట్టుకొచ్చామో వాటినే మనం అనుభవించగలం. కానీ మనం చిన్న చిన్నగా చిన్నగా కర్మలు చేసుకొని మనం చాలా గొప్ప స్థితిని పొందాలి అంటే దాన్ని తరిగిన ప్రయత్నం అన్నా ఉంటే కొంచెం నీ ముందు కాలంలో నువ్వు పొందగలుగుతావు. అది ఈ జన్మలో అవ్వచ్చు, మరు జన్మలో అవ్వచ్చు. కొంతమంది మహాత్ములు ఆవిర్భవించారు అంటే వారిని ఎందుకంటే పుట్టారు అనరు. మనలాగా ఒక మహాత్ములు ఆవిర్భవించారు. ఆవిర్భవించడం అంటే నువ్వేం చేస్తున్నావు అంటే పొయ్యి మీద నీళ్లు పెడుతున్నావు. నీళ్లు పెట్టిన తర్వాత నీళ్లు మరుగుతున్నాయి. నీళ్లు మరుగుతుంటే నువ్వు ఆ మరిగినటువంటి నీళ్లు నువ్వు అలాగే అట్టే పెడితే కొంత సమయానికి ఆ నీళ్ళంతా ఆవిరైపోతాయి, నీ గిన్నె ఖాళీ అయిపోతుంది. కానీ ఆవిరైన నీరు నువ్వు పైన మూత పెడితే ఆ మూత మీదకి నీరుగా ఆవిరి మళ్ళీ నీటిగా ఘనీభవిస్తోంది. ఆవిరిగా ఉన్నటువంటిది నీటిగా మనకి కనిపిస్తుంది. అక్కడ ఒక దాని మీద మూత కొంచెం వారాగా వేస్తే నువ్వు అక్కడ గిన్నె పెడితే ఆవిరి నీరు మళ్ళీ ఏది పళ్ళానికి వచ్చి అది నువ్వు సేకరించవచ్చు కూడా కొంతవరకు. అంటే రూపం లేనటువంటిది ఆవిరే మళ్ళా నీటి రూపంలో ఎలా కనిపిస్తుందో మహాత్ములు కూడా ఒక అవతారాన్ని తీసుకుని వచ్చినప్పుడు ఏ రూపానికి కూడా వాళ్ళు కట్టుబడి లేరు. వారు సృష్టిని రక్షించడం కోసం ఒక అవతారాన్ని వారంతర వాళ్ళు స్వీకరిస్తారు. వారంతర వారు స్వీకరించినటువంటి దాన్ని ఆవిర్భవించారు అంటారు. అంటే ఆవిరి ఒక భవం కలిగింది, ఆవిరే ఒక రూపాన్ని ధరించింది. కృష్ణుడు అమ్మకి దేవకీదేవికి పుట్టాడు అంటారా, అంటే తెలియనటువంటి వాళ్ళ మాట. కానీ పుట్టుకెళ్ళినటువంటి భగవంతుడికి పుట్టుకెళ్ళగలిగింది, ఎందుకు రావాల్సి వచ్చింది? అసుర సంహారం చేయడానికి, సజ్జనులను రక్షించడానికి, సాధువుల్ని రక్షించడానికి వచ్చినటువంటి ఒక మహా అవతారం కృష్ణుడు అనగా, రాముడు అనగా, దక్షిణామూర్తి దేవ గురుదేవులు అనగా, మన గురువులు అనగా, వారు ఏంటంటే మనని రక్షించడం కోసం, మనని ఏంటంటే పాపభూయిష్టమైనటువంటి ప్రపంచంలో, ఏంటంటే దుఃఖమిశ్రితమైనటువంటి ప్రపంచం ఇది. సుఖం ఎంతవరకు ఉంటుంది, దుఃఖం ఎంతవరకు ఉంటుందంటే మనం ఆలోచించట్లా. మన చిన్నప్పుడు మన పెద్దలు కూడా ఎక్కువగా నవ్వకురా, నవ్వకు తర్వాత ఏడుస్తూ ఉంటుండేవారు. అందుకని మామూలుగా అయినానికి కాందానికి నవ్వనిచ్చేవారు కాదు గురుదేవులు కూడా. ఎందుకంటే స్వామివారి దగ్గర ఉండటం జరిగింది కదా, కొంచెం గబుక్కన మనకేంటంటే జీవ ప్రేరణ ఇది. జీవుడు ఏం చేస్తుంటాడంటే చిన్నకి పెద్దదానికి జ్ఞానం లేక, విచక్షణ జ్ఞానం లేకపోయేసరికి పక్కు నవ్వుతాం మనం. ఏంటా నవ్వు, ఎందుకు వచ్చిందా నవ్వు, అంతే కథం. దాంతో మళ్ళా మనం మాట్లాడడానికి కూడా వీల్లేదు. అందుకని మన శబ్దం కూడా గట్టిగా రావడానికి వీల్లేదు. నువ్వు చూడండి, పైకి ఏడిస్తే కొంత ఏడవగలుగుతాం, పైకి కాకుండా లోపల లోపల ఏడుస్తారు కొంతమంది. దేనికి నీరసించిపోతాం మనం? లోపల లోపల ఏడ్చుకున్న ఏడుపుకి ఎక్కువ శక్తిని కోల్పోతాం. దానికి లోపల దానికి పైదానికి అంత ఉన్నప్పుడు మన ఆవేదన కూడా ఏది పైకి ఏదో ఏదో చెప్పుకుంటూ సరిపెట్టుకోకూడదు. భగవంతుని గురించి మనం ఏది విచారణ చేసుకునేటప్పుడు పైకి వచ్చే శబ్దం చాలా తక్కువ, కానీ నీ లోన నీ అనుభూతి ఎక్కువగా ఉండాలి. నీ లోని అనుభూతి ఎంత ఎక్కువ ఉంటుందో అది అంత ప్రకాశిస్తుంది. భగవద్భక్తులందరూ, బాబు మహారాజ్ అంటుండేవారు, నాకు అప్పట్లో నాకు మాట్లాడడం వచ్చేది కాదు, స్వామివారు ఏదైనా చెప్పమంటే, ఏదైనా మొదలు పెడితే ఇలా చెప్పబడిందా నారాయణ ఉపనిషత్తు అంటుండేవారు స్వామివారే. ఇలాంటి నాకు ఎక్కువ సాధన నాకు అమెరికా పర్యటనలో అక్కడ జరిగింది బాగా, గురుదేవుల దగ్గర నారాయణ ఉపనిషత్తు గురించి చెప్పు అంటుండేవారు. చెప్పడానికి మనకు అప్పుడేంటి, సంస్కృతం ఏదో చదువుకుంటున్నాం కాబట్టి కాస్త ఏదో శబ్దార్థాలని విడగొట్టి చెప్పడం జరుగుతుండేది. తరిగితే శబ్దానికి అర్థం మాత్రమే చెప్తే ఎంత ఉంటుందండి, కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా ఉంటుంది. ఇదా చెప్పింది నారాయణుడు, ఇంతేనా చెప్పింది అంటుండేవారు గురుదేవులు. వారికి మనం చెప్పింది ఏది తృప్తి కలిగించేది కాదు. ఎందుకంటే మనకి ఏదైతే నేర్పిస్తున్నారో గురువులు, మనకు అందించేటువంటి ఏది మహామంత్రం అనేటువంటి శబ్దరూపంలో ఉన్నటువంటి మహామంత్రము మనకి తృప్తిని ఆనందాన్ని కలిగించాలి. అక్కడ శబ్దరూపంలో చిన్నప్పుడు అక్షరాభ్యాసానికి కూడా ఓం నమ శివాయ రాయించాం పిల్లల చేత. వాళ్ళు అక్షరాభ్యాసంలో వాళ్ళు రాసిన ఓం నమ శివాయకిని మహాత్ములు మనకు ఉపదేశం చేసినప్పుడు పంచాక్షరి మహామంత్రాన్ని ఉపదేశం చేసిన దానికి తేడా ఉంటుందా లేదా? తేడా ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లవాడికి విద్య అంతవరకే నేర్పించాలి, శబ్దరూపంలో అంతవరకే శబ్దాన్ని అందిస్తారు. మహాత్ములు మనకు ఉపదేశం చేసినప్పుడు అదే పంచాక్షరి వినికిడికి పంచాక్షరి కింద ఉన్నప్పటికీ కూడా మనలో ప్రవేశపెట్టినప్పుడు వారి శక్తిని అందులో మిశ్రితం చేసి నా తపోశక్తిని కూడా మీకు ధారపోస్తున్నాను అని మనకి ఒక పంచాక్షరి మహామంత్రాన్ని, ఒక అష్టాక్షరి మహామంత్రాన్ని, అది మన ఉపాధిని బట్టి మనకి ఏది అర్హతని యోగ్యతని కలిగి ఉన్నామో దాన్ని వారు మనకు ఉపదేశించడం జరుగుతుంది. జరిగినప్పుడు ఏముంటుంది అక్కడ, వినడానికి చిన్నప్పటి నుంచి వింటున్న మంత్రం కిందే ఉంటుంది, కానీ తదనుభూతికి మనస్సుని దానిలో లయింపచేసినప్పుడు మనం అక్షరాల్లో వ్రాయలేనంత అనుభూతిని మనం పొందగలుగుతాం. ఎందుకంటే అక్షరాలతో లొంగేది కాదు, అది క్షరం కాదు. అది మన చదువులన్నీ క్షరాలు, మన చదువుకున్నటువంటి చదువులన్నీ కూడా చదువుతూ చదువుతూ నువ్వు ఇంకో క్లాసు పెరుగుతున్న కొలది వెనక చదువును వదిలిపెట్టేసావు, పుస్తకాలు నీ వెంట రాలా. నువ్వు చదువుతూ చదువుతూ ఉంటే నీ వెంట పుస్తకాలు మోసుకొస్తే ఇప్పుడు గదులు హాళ్ళు ఇళ్ళు చాలేవి కాదు. ఏ క్లాసు పుస్తకాలు ఆ క్లాసు పుస్తకాలు వదిలేసావు. వదిలేసిన తర్వాత ఆ పై స్టెప్ ఏదైతే నీకు నేర్పిస్తున్నారో నువ్వు అందులో అడుగుపెట్టిన తర్వాత వెనకున్నటువంటి సంగతిని నువ్వు మర్చిపోయావు. అందుకనే తల్లిదండ్రులు గొప్ప చదువులు చదివినా పుట్టినటువంటి పిల్లలకి మళ్ళా ఇంకొక అధ్యాపకుడు స్కూలు చదువు కావాల్సి వచ్చింది. నువ్వు చెప్పలేవా ఆ మాత్రం? నువ్వు నేర్చుకునే వచ్చావు, ఆ మాత్రం నువ్వు చెప్పలేకుండా లేవు. కానీ వాళ్ళకి అందించడానికి మళ్ళా నువ్వు వెనుతిరి రాలేవు. అధ్యాపకులైతే అదే ట్రైనింగ్లో ఉంటారు కాబట్టి చెప్పగలుగుతారు. ఇక్కడ గురువుల ముఖస్థగా వచ్చినటువంటిది ఏది అక్షర సమన్వయంతో కూడినటువంటిది కాదు, క్షరం కాదు, అది అక్షర స్వరూపుడుగా మార్చాలి. అక్షర స్వరూపంగా మార్చాలి అన్నప్పుడు ఏమవుతుందంటే మనకి కొంత అక్షర సముదాయం చేత ఒక మహామంత్రాన్ని గురువులు మనకు ఉపదేశం చేసిన తర్వాత మనకి బ్రాహ్మీ ముహూర్తంలో ముఖ్యంగా చెప్పబడింది ఏంటంటే లేచి పూజలు చేయమను లేకపోతే ఏవో చేయమని చెప్పలా, నీ ధ్యాన మంత్ర అనుష్ఠానం చేయమని చెప్పారు. అంటే ధ్యాన అనుష్ఠానం చేయమన్నా. అందుకని మనకి మహాత్ములు ఉపదేశించినటువంటి మంత్రానికి ముఖ్యంగా ఓంకారం ఉండి తీరుతుంది. ఎందుకంటే మంత్రానికి ఓంకారం అనేది శిరస్సు. ఓంకారం లేనటువంటి మంత్రము గురువుల ముఖస్థగా ధ్యాన అనుష్ఠానానికి ఎక్కడా ఉండదు చూడడానికి. ఓంకారం మిశ్రితమయ్యే ఉంటుంది. మళ్ళా మాట్లాడితే కొంత ఓంకారాన్ని మన మహాత్ములు ముందర కొంతసేపు నువ్వు ఓంకారాన్ని నీ నాభి నుంచి నువ్వు కొంతసేపు ఉచ్చారణ చేసిన తర్వాత నువ్వు ఆ ఓంకారంలో మిశ్రితమై ఆ నాదంతో మిళితమై ఉండి అప్పుడు నీ మంత్రానుష్ఠానాన్ని చేయమంటారు. అంటే మళ్ళా వచ్చి ఓంకారంలోనే కూర్చుంటాం, మళ్ళా మంత్రానుష్ఠానం చేస్తూ చేస్తూ తిరిగి మళ్ళా ఓంకారంలోనే నిలిచిపోతాం. అంటే ఓంకారమే శబ్దానికి రూపమైనది, మళ్ళా తిరిగి నిశ్శబ్దానికి కూడా కారణం ఓంకారమే. తిరిగి నీ మనస్సు ఏది ఏ శబ్దము లేకుండా నిశ్శబ్దంలో ఏకాగ్రత చెందాలి. నువ్వు ఎందులో నిలబడాలి అప్పుడు? నువ్వు నీ మంత్రానుష్ఠాన మూర్తి ఏదైతే ఉన్నదో అందులో నిలిచిపోతాం. అక్కడ ముఖ్యంగా మనకు చూడాలంటే ధ్యానానికి మూలంగా శివుడు బాగా, ఎందుకంటే ఆయన బోళాశంకరుడు చిన్నప్పటి నుంచి నిలబడడం కోసం ఆయన ఎప్పుడూ కూడా ఆయన ధ్యానముద్రలోనే ఉంటారు, ధ్యానముద్రలోనే మిగిలిపోయి ఉంటారు. అందుకని నీ ఆరాధ్య దైవం ఎవరైతే వాళ్ళు, ఎందుకంటే అక్కడ నారాయణమూర్తి ధ్యానం చేయటం లేదని కాదు, వారు కూడా ధ్యానం చేస్తున్నారు, వారు కూడా పూజ చేశారు, వారు కూడా ధ్యానం చేసుకుంటున్నారు. ఎవరిని నువ్వు ధ్యానింతువయ్యా అంటే శివుడు నారాయణమూర్తిని గురించి ధ్యానం చేస్తుంటే నారాయణమూర్తి శివుణ్ణి గురించి ధ్యానం చేస్తూ ఉంటాడు. అందుకని ఎవరెవరిని ధ్యానం చేస్తున్నారు అంటే ఇది నీ అనుష్ఠాన దేవతలోకి ఎవరైనా వెళ్ళిపోవలసిందే. అదే నిద్రలో మాయకు సంబంధించినటువంటి నిద్ర అయినప్పటికీ నువ్వు ఎన్నెన్ని పనులు చేస్తున్నా కూడా నీ ఆ పనులు చేస్తున్నాను చెయ్యాలని స్పృహ నీ మదిలో ఉన్నంత వరకు నీకు నిద్ర లేదు, నిద్ర పట్టదు. నీ నిద్ర పోయినందుకు కారణం ఏంటంటే ఈ ఆలోచనలు ఏవీ లేకుండా పోయినప్పుడు నిద్రపోయాను అంటున్నావు నువ్వు. నిద్రకి కారణం నిద్రని ఎట్లా గుర్తిస్తావంటే ఏమీ తెలియనంత కొంత సమయం గడిచిపోతే జస్ట్ కునుకుపట్టిందండి నాకు ఏమీ తెలియలేదు అంట. నిద్రకు అది కారణం. ధ్యానానికి నిన్ను నువ్వు మర్చిపోయినప్పుడు, అంటే జాగ్రత్త అవస్థలోనే నేను కూర్చున్నాను, నేను వటం వేసుకున్నాను, నేను పద్మాసనంలో ఉన్నాను, నేను వజ్రాసనంలో ఉన్నాను అనేటువంటి ఆసనాన్ని కూడా మనం అక్కడ నీకు గుర్తుండదు. నీకు గుర్తుండేదేంటి? నీ దృష్టిలో మిగిలిపోయింది నీ ఆరాధ్యదైవం. ఆరాధ్యదైవంలోకి మనం, మన మనసు ఎప్పుడైతే లయిస్తుందో అప్పుడేమవుతుంది, ఈ పరిసర ప్రాంతాలు కానీ, మనం కూర్చున్న తీరు కానీ, మనం ఇంతకుముందు చేసి వచ్చిన పనులు కానీ, తర్వాత చేయబోయే పనులు కానీ, ఇంకా ఏవి కూడా మన సంకల్పకల్పాల్లో ఉండవు. దీన్ని స్తబ్దైపోతుంది అక్కడ, కేవలం నీ పరమాత్మ నిలిచిపోతాడు. అప్పుడు ఎట్లాంటిది అంటే, ఇంకా ఎటువంటి సంకల్పాలు లేనప్పుడు మనసుకు అలజడం లేదు. ఆలోచించండి, మనం ఏం వద్దు అని కూర్చున్న తర్వాత ఇన్ని కేజీల మనిషిని కూడా లేపే సంకల్పం ఉంది మనలో. మనసు నిలబడలే, ఏవో ఆలోచనలు వస్తున్నాయి. లోపల రెండో మనసుగాడు ఏం చేస్తాడు? మనోహి ద్వివిధం ప్రోక్తం, శుద్ధం చ అశుద్ధమేవ చ. అశుద్ధం కామ సంకల్పం, శుద్ధం కామ వివర్జితం. మనయేవ మనుష్యాణం కారణం బంధ మోక్షయో. బంధానికి మోక్షానికి మనసుకున్న ఈ తేడా ఎక్కడ తీసుకెళ్తోంది అంటే, కూర్చున్న మనిషిని కూడా ఆ రెండో మనసు అనేటువంటిది, ఒకటి మంచిది ఒకటి చెడుని తీసుకొచ్చేది. ఈ మంచి ఎప్పుడైతే ఏకాగ్రత కుదరనప్పుడు ఎందుకురా నువ్వు కూర్చోవడం, లేచి పనులు చేసుకోక అని ఇన్ని కేజీల మనిషిని లేపేస్తుంది. అయ్యో మనం కూర్చోకుండా అనుష్ఠానం చేసుకోకుండా లేచిపోయామని ఎప్పుడు తెలుస్తుంది? మళ్ళా నీ మనసుకు విచారణ వచ్చినప్పుడే తెలుస్తుంది. అది లేపినప్పుడు రాదు. ఇన్ని కేజీలు లేచిపోయి ఏం చేస్తున్నామో, ఎందుకు తిరుగుతున్నామో మనకే తెలీదు. మళ్ళా నీ గురించి నువ్వు ఎప్పుడైతే నీ గురించి నువ్వు ఆలోచనకు వస్తావో అప్పుడే మన మనసు బాధపడి చతికిల పడుతుంది. అప్పుడు మళ్ళా ఎక్కడికి రావాలి? మళ్ళా అనుష్ఠానం చేయడానికి రావాలి. ఒకటే త్రోవ మనం తరించడానికి, ఎక్కడికో కాదు. నీ ఇల్లు అనేటువంటి దానికే వస్తావు. నువ్వు ఎక్కడి ప్రయాణం వెళ్ళి వెళ్ళినా నీ సుఖం ఎప్పుడు వస్తుంది అంటే, తిరిగి మళ్ళీ నీ ఇంటికి నువ్వు తిరిగి వచ్చినప్పుడే. వా హాయిగా ఉంది ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, అదంతా కొంత కొంతసేపే భోగం అంతా. ఆ ఇంట్లో ఇల్లు కదలకుండా ఎంతసేపు ఉంటుంది? ఇది ఆ ఇల్లు కాదు, మన ఇంట్లోకి మనం వెళ్ళాలి. ఆ ఇల్లు కూడా దీనికి కావాల్సి వచ్చింది. ఇది ఈ నాలుగు గోడలు అనేటువంటి ఇల్లు, ఇది నీడన పడడం కోసం ఇల్లు. కానీ భగవంతుడు ఇచ్చినటువంటి ఇల్లు ఉన్నది ఏదది? ఇగో ఈ పాంచభౌతికమైనటువంటిది భగవంతుడు ప్రసాదించాడు మనకి. ఎందుకంటే ఇది చాలా ఉన్నతోన్నతమైనటువంటి గొప్ప ఇది, గొప్ప ఆశయంతో మనకి భగవంతుడు ఇచ్చాడు ఈ ఇల్లు అనేది. ఈ ఇల్లు దేని ద్వారా సృష్టింపబడింది? కర్మ, పూర్వజన్మ కర్మలను బట్టి సత్కర్మాచరణ చేశామేమో, సత్కర్మలన్నీ కలిసి ఉన్నతమైనటువంటి మానవ జన్మకి రాగలి. అందుకని ఈ ఇంటికి మనం న్యాయం చేకూర్చాలి. ఈ ఇంటికి మనం న్యాయం చేకూర్చాలి. దీనికోసం ఏర్పడు నాలుగు గోడల మధ్య ఉన్న ఇంటికి చేసుకోగలవు నువ్వు. ఎక్కడేది కావాలంటే ఉన్నదేమో పెట్టుకుంటావు, ఖర్చు పెడతావు, దాన్ని పరిశుద్ధం చేసుకుంటావు, గొప్పగా బాగుందండి మీ ఇల్లు అనిపించుకుంటావు. ఈ ఇల్లు బాగుంది అని ఎవరు అనిపించాలి? నువ్వు అద్దంలో చూసుకున్నావు అనుకుంటావు, నువ్వు నేను చాలా అందంగా ఉన్నానని. కానీ బాహ్యాడంబరమే, కానీ ఇది నీ మనసు యొక్క సౌందర్యం కాదు. నిజమైనటువంటి సౌందర్యం ఏదై ఉండాలంటే నీ మనో సౌందర్యం, నీ మనసు ఒక ఆత్మ సౌందర్యాన్ని పొందాలి. మనసు పొందేటువంటి సౌందర్యం ఏది? ఆత్మ సౌందర్యం. ఈ మనసు అనేటువంటిది బయట ఉన్నటువంటి పదార్థాలతో దానికి సౌందర్యం రాదు, సుందరత్వం రాదు. నీ మనోవికారాల వల్లనే అది సౌందర్య కాకపోతుంది. మనసుకున్న వికారాల వలన గాడి తప్పుతోంది. అందుకని మన మహాత్ముల చెంతకు చేరి, మహాత్ముల ద్వారా మనం వారి ఆశీస్సులకు పాత్రులమయ్యామనుకోండి, వారు బయట సౌందర్యాన్ని చూడరు ఎప్పుడు, ఆత్మ సౌందర్యాన్ని చూస్తారు. ఆంజనేయ స్వామి వారు మనం చూస్తే ఏం చూస్తామండి, మనం చూస్తే ఏం చూస్తాం, కోతి వచ్చింది కోతి వెళ్ళింది అంట. కానీ అక్కడ రామలక్ష్మణులకు ఆంజనేయ స్వామి కనిపించేసరికి దేన్ని చూశారు, అందులో వానరాన్ని చూసారా, వానరం కనిపించలా అందులో, ఆత్మసౌందర్యం అంటే పవిత్రమైన హృదయాన్ని చూశారు. మీరు గమనించారా లేదో, మహాత్ములకి మీరు నమస్కారం పెట్టగానే ఏంటి పవిత్ర అంతఃకరణ సిద్ధిరస్తు అంటారు వారి ఆశీస్సులు. నమస్కారం పెట్టుకొని లేచేసరికి పవిత్ర అంతఃకరణ సిద్ధిరస్తు అంటారు. బయట అందమా లోపల అందమా? అది నీ మనస్సుకున్నటువంటి సౌందర్యాన్ని ఇంకా విరాజతే అంటే ప్రకాశింప చేసేట్టుగా వారి ఆశీస్సులు మనకి. పవిత్రమైన అంతఃకరణ పవిత్రం కావాలని ఆశీర్వచనం జరుగుతుంది మనకి. మనకి పవిత్ర అంతఃకరణ ఉన్న చోట బయట ఉన్నటువంటి ఆస్తిపాస్తులతో సంబంధం ఉండదు. శబరి తల్లికి ఏ ఆస్తి సౌందర్యాన్ని ఇచ్చిందండి? శబరికి ఏ ఆస్తి ఉంది ఆమె దగ్గర? నిజమైన ఆస్తి. అందుకనే ఆవిడ మార్పు చెందిన ఇప్పటికీ మనం శబరి తల్లిని తలుచుకుంటే రెండు చేతులు జోడించకుండా ఉండలేం, గుహును తలుచుకుంటే రెండు చేతులు జోడించకుండా ఉండలేం. వీరు ఇంకా మానవ జన్మగా భక్తులుగా జన్మించారు. ఉడుతను తలుచుకుంటే తరుణం పెట్టుదాం మనం, ఉడుత అది మానవ జన్మ కాదు. కానీ రాముని యొక్క అనుగ్రహానికి పాత్రురాలైంది అది. ఎంత గొప్ప ధన్యజీవండి అది. అందరూ సామాన్యంగా మాట్లాడుతూ ఎందుకండి మీరు ఇలా చేశండి, ఏదో వృతా భక్తి అంటారు. అది చాలా మంది వృతభక్తి కాదు, అది వృతభక్తి అంటే చాలా గొప్ప భక్తి. అది మనం బయట వృతని చూసి మాట్లాడుకుంటున్నాం, మనము బయట వృతని చూసి వృతా భక్తి అనుకుంటున్నాం. మనం వృతభక్తి సామాన్యం కాదు, దాని జీవితానికి చేసేటువంటి దానికంటే ఉన్న విషయానికంటే ఎక్కువ సేవ చేసింది అక్కడ. ఆ చిన్ని ఆ ఉడత మన చేతికి కూడా పట్టుకి చాలినంత ఉడత వెళ్ళి రాముడికి అక్కడ ఎంత సేవ చేసిందండి. వానరులందరూ వారధి కడుతుంటే నేనేం చేయగలను రామచంద్ర ప్రభువుకి సేవ అని అది వెళ్ళి సముద్రంలో ఒళ్ళు తడుముకొని ఇసుకలో ఒంటిని తిప్పుకొని ఇసుక పట్టించుకొని వీళ్ళు రాళ్ళు వేస్తుంటే రాళ్ళ మధ్యలో వెళ్ళి ఒళ్ళు దులుపుకుందంటండి అండి. ఆ ఆలోచన అసలు చూడండి, అదెంత దాని బ్రతికెంత, అది చేసిన సేవ ఎంతెంత మనకి అక్షరాలకి అందేటువంటిది కాదు అది. వెళ్ళి దులిపితే ఆ భక్తికి మెచ్చి రామచంద్ర ప్రభువు ఏం చేశాడు అక్కడ? రామచంద్ర ప్రభువు ఏ జీవుణ్ణి కూడా అసంతృప్తి చేయడండి భగవంతుడు. ఎప్పుడు మన వెన్నంటూ ఉండేవాడు భగవంతుడు ఒక్కడే, అందుకనే నమ్మాలి. ముందర నీ కంటికి గోచరం అవ్వకపోయినా నువ్వు నమ్మితే ఉన్నాడు అని నీకు అటువంటి అనుభూతిని కలిగిస్తాడు. నోట్లో పంచదార వేసుకుంటే ఎలా ఉందిరా అని మాట్లాడితే తిన్నవాడు ఏమని చెప్తాడు? తీయగా ఉంది అంటాడు. ఎంత తీయగా ఉందిరా అంటే ఇంతవరకు ఇంత తీపి అని నోటితో చెప్పగలిగిన వాడే చెప్పినవాడు ఎవరైనా ఉన్నారా? మీ డబ్బాలో పంచదారే, మీ ఇంట్లో నువ్వు కొనుక్కొచ్చిన పంచదారే. కంటికి చూడడానికి తెల్లగా ఉంటుంది, కంటికి చూడడానికి తెల్లగా ఉంది కదా అని తీపిని నువ్వు తెలుపుతో కలపగలవా? తీపిని బోలన్ రకాలు ఉన్నాయి, మైదా పిండి కూడా తీపిగా తెల్లగానే ఉంటుంది. అది బొంబాయి రవ బియ్యపు రవ కూడా తెల్లగానే ఉంటుంది పంచదార మాదిరి. కానీ పంచదారకున్న తీపిని నువ్వు గ్రహించాలంటే ఏం చేయాలి? నీ నాలిక మీద వేసుకోవాలి. నాలిక మీద వేసుకున్న తర్వాత అది ఎంత తీపి అంటే ఇంతవరకు చెప్పినటువంటి వాళ్ళు, దాన్ని తుర చూసిన వాళ్ళు లేరు. ఎంత తీపి అంటే అది ఇంత అని చెప్పలేక, అయ్యా నువ్వు కూడా కొంచెం నోట్లో వేసుకో నీకు కూడా తెలుస్తా అంటే ఆ అనుభూతి ఎటువంటిది? అనుభవేక వేద్యము. ఆఫ్టర్ ఆల్ ఒక నాలిక మీద వేసుకుని ఒక తీపిని చెప్పడం కోసము అనుభవమే దానికి చాటి చెప్తోంది. చూసి చెప్పలేవు, అనుకుని చెప్పలేవు, నీకు అందుబాటులోకి లేదు. నీకు అందాలి అంటే అది నువ్వు అనుభవిస్తే కానీ చెప్పలేకపోతున్నావు. అప్పుడు నీ ముఖమే చెప్తుంది ఇది దాని మాధుర్యం ఎంత అన్నది. ఆఫ్టర్ ఆల్ దానికే అంత బలం ఉన్నప్పుడు పరమాత్మ యొక్క అనుభూతి అనేటువంటిది, అది మనం ఎన్ని పుస్తకాలు చదివినా, లైబ్రరీలు పుస్తకాలు చదివేశామనుకున్నా అది అందు చిక్కేది కాదు. దాన్ని అంతు చిక్కించుకోవాలంటే అది నువ్వు అనుభవించి తీరాలి. అందుకని భగవంతుని యొక్క ఉనికిని ఉన్నాడు అని ముందర నువ్వు దాన్ని నువ్వు అనుభవించు, ఉన్నాడు అని నమ్ము. నమ్మికతోనే దాని యొక్క అనుభూతిని మనం పొందగలం. దానికి అనుష్ఠానమే మనకి, ఎందుకంటే తెల్లవారిన కొలిది మనతో పాటు జగత్తు, జగత్తుతో పాటు మనము మళ్ళా తిరిగి చాలా రకరకాలైనటువంటి గొడవల్లో పడిపోతాం. అంటే కదలికలతో కూడి ఉంది. నువ్వు కదలకుండా కూర్చొని కదిలేటువంటి మనస్సును కూడా ఏకాగ్రత చేయటం కోసము ప్రాతకాలంలో మనం చేయాల్సింది ఏమిటి అంటే ధ్యానం. ఈ ధ్యానం అనేటువంటి ప్రక్రియకి నువ్వు కూడా కదలకూడదు. ముందర మనం ఇలాగా కాస్త ట్రైనింగ్ మనం ఇది దాని ఎందు శిక్షణ మనం పొందగలిగితే, మహాత్ములు కదులుతూ ఉన్నా కూడా, ప్రయాణాలు చేస్తూ ఉన్నా కూడా వారి ధ్యాసలోనే వారు ఉంటారు, పరధ్యాసలో ఉండరు. ధ్యాస అంటే ఏంటి? చేసే పని అందు ధ్యాస పెట్టడం. పరధ్యాస అంటే ఏంటి? ఒకటి చేస్తూ ఇంకొక దాని మీద మనసు పెట్టడం. నీ పాలు ఎప్పుడు పొంగుతాయి? పరధ్యాసలో ఉన్నప్పుడు పొంగుతాయి. కూర ఎప్పుడు మాడుతుంది? పరధ్యాసలో. యాక్సిడెంట్ ఎప్పుడు చేస్తావు? పరధ్యాసలో. కాలు నీకు ఎప్పుడు జారుతుంది? పరధ్యాసలో ఉన్నప్పుడు. అలాగే మనం కూడా మన ధ్యాసని నీ ఆరాధ్య దైవం నందు ఏకాగ్రత చేయకపోతే ఇక్కడ కూర్చుని కూడా బోళ్ళని ప్లాన్లు చేయొచ్చు. ఏంటంటే ఇంజనీర్లు కొంతమంది తెల్లవారుజాములు వేసే ప్లాన్లు వేస్తూ ఉంటారు. అంటే ఫ్రెష్ మైండ్ వారికి, అప్పుడు ఐడియాస్ వస్తూ ఉంటాయి. ఎక్కడెక్కడ ఏదేది పెడుతుంటే ఎలా చేస్తూ ఉంటే అది ఇంకా కొత్త కొత్తగా ఇంకా పెద్ద పెద్దగా ప్లాన్ ఉంటుందో దాని గురించి వాళ్ళు, వారికి కూడా తెల్లవారుజామునే, డాక్టర్లు కూడా తెల్లవారుజామునే ఆపరేషన్లు పెట్టుకుంటారు. ఎందుకని? మన జీవితాలు నిలవడం కోసం. అక్కడికి వెళ్ళి ఇది ఇక్కడికి వచ్చి నిద్రపోయినట్టుగా డాక్టర్లు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళు నిద్రపోతూ పోతూ ధ్యాస లేకుండా చేస్తే మనం వైకుంఠయాత్రకి వెళ్ళిపోతాం. ఇంకా మళ్ళీ స్ట్రెచ్చర్ మీద ఇక మంచినీళ్ళు అడగం తిరిగి వచ్చి. అందుకని మన జీవితానికి వాళ్ళు వాళ్ళన్నీ త్యాగం చేసి గొప్ప చదువులు చదివి ఖర్చులు పెట్టుకుని గొప్ప చదువులు చదవడమే కాకుండా వాళ్ళ జీవిత పర్యంతము మన కోసం సేవ చేస్తేనే వైద్యుడు అనిపించుకోగలడు. మీరు మామూలు వైద్యుడికే ఇంత ఎది కృషి చేసి మన జీవితాలు నిలబెడుతుంటే మనం కూడా జీవించి ఉన్నాం. మనం మన జీవితానికి మనం సంస్కరింప చేసుకోవాలంటే మనం కూడా ఇది అలవాటు లేకపోతేనే అది నిద్ర బద్ధకం వస్తుందండి. మీరు ఆలోచించండి, ఒక క్రమశిక్షణలో పెట్టిన తర్వాత నువ్వు తర్వాత 4 తర్వాత నువ్వు పడుకోవాలన్నా పడుకోలేవు. మీ పెద్దవాళ్ళని చూడండి, పెద్దవాళ్ళు వాళ్ళు ఎప్పుడు నిద్రపోరు, వెళ్తే ఎప్పుడు చూసినా లేచి కూర్చుని ఉంటుంటారు. ఏంటి బా అమ్మ లేచి కూర్చున్నావు అంటే నిద్ర పట్టదురా. అందుకని నిద్ర ఏంటంటే నీకు శిక్షణ లేక నువ్వు బుట్టదాఖలు చేస్తున్నావు. గురువులు లక్ష్యార్థం ఇస్తున్నారు ధ్యానం చేయిరా అంటే ఏం చేస్తున్నావు నువ్వు? పర్వాలేదు ఎప్పుడు చేసినా పర్వాలేదు అని బద్ధకానికి దాస్యం చేస్తున్నావు. మనం చెప్పుకున్నాం, మనం బాబుజీ చెప్పిన మాటల్లో అజ్ఞానం ఈజ్ ఈక్వల్ టు సోమరితనం. అజ్ఞానం అంటే ఏది అంటే సోమరితనమే అజ్ఞానం. ఎక్కడైతే యాక్టివ్గా ఉంటామో అక్కడ నిద్రకి తావు ఉండదు, సోమరితనానికి తావు ఉండదు. అందుకని మన మనస్సుని రాపాలి. దేంతో? భగవన్ నామము అనేది దాని చేత రాపాలి. ఆ భగవన్ నామము అనేటువంటిది ఎప్పుడైతే మనం మనలోకి, అందుకని ఓంకారం అనేటువంటిది బయక ఉచ్చారణ చేయటమే కాదు, తర్వాత నీలోకి నువ్వు వెళ్ళి కూడా నువ్వు ప్రణవస్వరూపాన్ని, ప్రణవస్వరూపం అంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు మేమండి రూపాన్ని ధ్యానం చేయమండి. ఒక ఆయన చెప్పాడు ఢిల్లీలో, ఇలాగే బోధ చెప్పుకుంటూ వెళ్తుంటే ఒక నామాన్ని మేము పెట్టుకోలేదండి. రోజు ధ్యానం చేసుకుంటాం, మనం కూడా నేర్చుకోవాలి కదా అదేదో. అంటే ఎలాగండి చెప్పొచ్చా, మీరు ఎట్లా అనుష్ఠానం చేసుకుంటున్నారు అంటేనండి, ఒక రూపం అని కృష్ణుడు కానీ రాముడు కానీ ఇది శ్రీమన్నారాయణమూర్తి కానీ ఈశ్వరుడు కానీ ఎవరిని పెట్టుకోండి, అంటే దేవతామూర్తులు పెట్టుకోలే, కానీ ఓంకారం అనేటువంటిది మాత్రం ఇది లోతికి మనస్సుని ఏకాగ్రత నిలబెడతామండి. అంటే ఓంకారానికి రూపం ఏమిటండి అని అడిగాను నేను. ఓంకారానికి రూపం ఏంటి మనకి తెలిసి, అది హిందీ ఓమో ఇంగ్లీష్ ఓమో తెలుగు ఓమో రావాలి అంతే కదా. ఓంకారం అంటే అక్కడ వారు అదే చేస్తున్నారు. ఓంకారం అనేది ఒక, వారు హిందీ వారు కాబట్టి ఢిల్లీలో ఓంకారం అనేటువంటి దాన్ని పెట్టుకుని దాని యందు ఏకాగ్రత చేస్తున్నారు. అంటే ఓంకారం అనేటువంటి తేజస్సు నీకు అక్కడ ఆధారమైంది, అది కూడా రూపమే, అది కూడా రూపమే. రూపం లేకుండా అరూపం అంటే, నువ్వు నిద్రపోయినప్పుడు నువ్వు రూపంతో ఉన్నా కూడా నువ్వు అరూపంలోకి వెళ్ళిపోతున్నావు. నేను ఎక్కడ పడుకున్నానో నీకు గుర్తులేదు, నిద్ర లేచిన తర్వాత అనుకుంటావు ఇక్కడే పడుకున్నానా నేను అని. నిద్రపోయినప్పుడు నువ్వు ఎక్కడున్నావో నువ్వు నిన్ను నువ్వు మర్చిపోయావుగా. ఇప్పుడు నీ రూపం ఏమైంది, నీ ఆస్తులు ఏమైంది, బ్యాంక్ బ్యాలెన్స్లు ఏమైంది, ఇల్లు వాకిలు ఏమైంది, భార్యాబిడ్డలు ఏమయ్యారు, ఇవన్నీ నువ్వు మెలుగుగా ఉన్నప్పుడు నీ మనసుకి అలసట తీసుకొస్తున్నాయి. మరి నువ్వు నిద్రపోయాను అన్నప్పుడు ఇవేవి నీకు గుర్తు లేకుండా పోతున్నాయి. దాన్నే నువ్వు అమ్మయ్యా చాలా ప్రశాంతంగా నిద్రపోయాను, తెలియని నిద్రపోయాను అంటుంది. మనం దాని చుట్టూ తీసుకోవాల్సిందే, తప్పదు నిద్రకి, సామాన్యం కాదు అది. తెలియకపోయినా భగవంతుడు మనకు అందిస్తున్నాడు అది. నువ్వు అటువంటి నిద్రని మన జాగ్రత్త అవస్థలో ఇప్పుడు మనం కూర్చోగానే మనం దేన్ని మర్చిపోవాలి, నేను చేస్తున్నాను మర్చిపోతే ధ్యానం అవుతుంది అది. బాబుజీ మహారాజ్ చెప్పారు, నేను చేస్తున్నాను అని నీకు మనసులో ఉన్నంతసేపు ధ్యానం నిలబడలా. ఎప్పుడైతే నేను చేస్తున్నాను అనేది నువ్వు తెలియకుండా పోతుందో అది నిజమైన ధ్యానం అవుతుంది. ఎందుకంటే ఉన్నది పరమాత్మలోనే ఉన్నావు, నువ్వు పరమాత్మలోనే ఉన్నావు, నీలో ఉన్నది కూడా పరమాత్మే. మాటలు కాదు, అనుభవించి తీరాలి అక్కడ, అది అనుభవైక వైద్యం. నాలుక మీద నువ్వు దాన్ని ఆస్వాదించినప్పుడే దాని యొక్క టేస్ట్ నీకు తెలిసింది. నీ నాలుక మీద తీయగా ఉన్నది అన్నప్పుడు నువ్వు తీసేమన్నా చూపించగలవా? చూపించలేవు. అలాగే ఈ అనుభూతి కూడా పరమాత్మ యొక్క ఏది ఆ మాధుర్యాన్ని మన మనసు ఎప్పుడైతే చవి చూసిందో ఆ పరమాత్మలో ఆ ప్రభువులో ఏది అనంతమంత వారే, అదే అయి ఉంది. అది తప్ప ఇంకొకటి లేదు, రెండవది లేనిది పరమాత్మ. మనం తెలుసుకోవటం కోసం అంతా ఒకటే ప్రకాశిస్తోంది అంటాను. ఒకటే ప్రకాశిస్తోంది అన్నప్పుడు అనేటువంటి నువ్వున్నావు, ఇది రెండవది మళ్ళీ వస్తుంది మాటకి. అందుకని మహాత్ములు ఉపనిషత్తు ద్వారా ఏమన్నారంటే, ఏది నాద్వైతం, ఇక్కడ ఏంటైతే ఒకటి అని చెప్పరు, అక్కడ రెండవది లేదు. అక్కడ రెండవది లేని ఏకవస్తువు యందు మనం ఇక్కడ మన మనస్సుని ఏకాగ్రత చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ నీ అర్చామూర్తి, నీ దేవుణ్ణే, నీకు ఏది గురువులు ప్రసాదించారో దాని యందు మనం ఏకాగ్రత, దానికి నిటారుగా కూర్చోవాలి. మన వెన్నెముక వంగడానికి వీల్లేదు. ఎందుకంటే పూర్వపు రోజుల్లో తపస్సు చేయడానికి ఒక దండం పెట్టుకునేవారు. ఎందుకంటే ఇవన్నీ కూడా బతకని దాడడానికి కూడా ఇలా పెట్టుకుని వాళ్ళ జపమాల తిప్పుతుండేవారు. ఏమాత్రం ఉన్నా అది కింద పడిపోతుంది. మనకి కలికాలం వచ్చేసరికి మన మహాత్ములు మనకి ఎలా నిలబెట్టారంటే, నిజంగా కూర్చోండి, ఏ వెన్నెముక మీద నిలబెడితే నీకు నిద్ర రాదు, దాన్ని దేనికన్నా అందిస్తేనే కొంచెం నిద్ర వస్తుంది. ఇక కావాలని మనమే గోడ దగ్గర కూర్చున్నాం అనుకోండి, నీ స్వరూపం నిద్ర ఇంకా. అందుకని నిటారుగా కూర్చోవాలి. నీ వెన్నెముకే నీకు దండం, ఇప్పుడు నీ వెన్నెముకే నీకు దండం అయింది. అంతేకాదు, నా సాధనా కాలంలో విషయం చెప్తున్నాను, వజ్రాసనం వేసి కూర్చుంటే రెండు కాళ్ళు కిందకి వెనక్కి పెట్టి ఆ రెండు కాళ్ళ మీదే నువ్వు కూర్చుంటావు, దాన్ని వజ్రాసనం అంటారు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. స్త్రీలకి బాగా ఎక్కువ వాళ్ళ చెప్పకూడని వ్యాధులకు కూడా అది చాలా ఉపయోగపడుతుంది. అందుకని వజ్రాసనం మీద కూర్చుంటే నువ్వు అసలు ఏమాత్రం బద్దకించి నడుము ఇలా వంచినా నీ కాళ్ళు నొప్పెడతాయి అక్కడ. నాకు అందుకని బాగా నచ్చిన ఆసనం వజ్రాసనం. వజ్రాసనం మీద కనుక కాళ్ళు వెనక్కి పెట్టి కూర్చుంటే నువ్వు ఎప్పుడైతే నడువును కొంచెం వంచావో నీ బరువు మొత్తం నీ కాళ్ళ మీద ఉండిపోయి ఇక నువ్వు కూర్చోలేవు, మెలకు వచ్చేస్తావు. దానికి వజ్రాసనం చాలా గొప్పది. అందుకని ఆసనంలో వేసుకొని మనం, ఎందుకంటే నిద్ర ఎలా పోతామో ప్రయత్నం చేయకండి. నిద్ర కోసం ప్రయత్నం చేస్తూ చాలామంది గోడలు మనుషులు నిద్రపోతున్నారు. అందుకని నిద్రకి ప్రయత్నం వద్దు, నిద్ర లేకుండా ఉండడం కోసం ప్రయత్నం చేయండి. శాశ్వత నిద్ర ఎలాగో ఉంది మనకి రాసిపెట్టి ఇప్పుడొకప్పుడు. శాశ్వత నిద్రకి అందరం ఈ జీవితాలు ఆఖరి దానికి ఇది జారిపోతుంది. శాశ్వత నిద్ర తప్పది. కానీ మనం ఈ జీవితంలో ఉండగానే ఇది నీకు అసలైనటువంటి స్థితిలో నువ్వు నిలబడాలంటే నీ హృదయంలో ప్రకాశించేటువంటి పరమాత్మ యందు మనస్సును ఏకాగ్రత చేయటమే ధ్యానం. బుద్ధి యొక్క మార్గం కాబట్టి అటువంటి నీ ఆరాధ్య దైవం నందు మన మనస్సును ఏకాగ్రత చేసి మన జీవితాన్ని మనం పునీతం చేసుకోవాలి. మనకు వచ్చిన మానవ జన్మ చరితార్థత చేసుకోవాలి. అటువంటి శక్తిని భక్తిని అఖండ సాధన సంపత్తిని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీభవ సుఖీభవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును ఆయురారోగ్యైశ్వర్యములను భగవన్నామామృత రసాస్వాదనని ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా గురుపాదుకలు రక్షించుగాక. సుఖీభవ సుఖీ. హరి ఓ.